తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా కాల్పనిక వచన సాహిత్యంలో అగ్రగామిగా నిలిచే రచయితల్లో త్రిపురనేని గోపీచంద్ ఒకరు. ఒక తత్వవేత్తగా, అధ్యయనశీలిగా, చాలా చక్కని వచన రచయితగా, వాస్తవిక దృక్పథం ఆదర్శం కలగలిపిన వ్యక్తిగా, రేడియో ప్రయోక్తగా, సినిమా రచయితగా, సినిమా దర్శకుడిగా, ఇలా అనేక రంగాల్లో గోపీచంద్ వ్యక్తిత్వం, జీవితం అసాధారణమైనవి. ఆయన కథలు, నవలలు చదివిన చాలా కాలం వరకు కూడా మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి, ఆలోచింపజేస్తూనే ఉంటాయి. త్రిపురనేని గోపీచంద్ ఆ పేరు మనందరికీ సుపరిచితం కావడానికి ముందు తండ్రి త్రిపురనేని రామస్వామి చౌదరి కుమారుడిగా కూడా సుప్రసిద్ధులే. గోపీచంద్ జన్మించిన సంవత్సరం తెలుగు సాహిత్యంలో ఆధునిక కథానిక పుట్టిన సంవత్సరం అంటారు. అంటే 1910లో గురజాడ అప్పారావు దిద్దుబాటు అన్న కథతో తెలుగులో కథానిక ప్రారంభమైందన్నది ఈనాటికి కూడా సాహిత్య చరిత్రకారులు నిర్ణయించినదే. అదే సంవత్సరం గోపీచంద్ జన్మించారు. 10వ ఏటే తల్లిని కోల్పోయిన గోపీచంద్ సవతి తల్లి ప్రేమతో ఆ లోటు లేకుండా చాలా ఆనందంగా బాల్యాన్ని గడిపారు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బీఏ చదువుతున్నప్పుడు అక్కడి గ్రంథాలయం వల్ల ఆయనకి ఆంగ్ల రచనలతో పరిచయం ఏర్పడింది. గోపీచంద్ సాహిత్యం, జీవితం అనేది ప్రారంభమయ్యే సమయానికి హేతువాద ఉద్యమ నాయకుడైన తండ్రి రామస్వామి చౌదరి ప్రభావం విస్తృతంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బ్రాహ్మణేతర ఉద్యమ స్ఫూర్తి అతనికి తండ్రి నుంచే లభించింది. దాని ప్రభావంతోనే అతను తన మొదటి రచనగా శంభుక వధ అనే వ్యాసాన్ని రచించాడు. అంటే శంభుక వధ అనే నాటకాన్ని త్రిపురనేని రామస్వామి చౌదరి రాసిన విషయం తెలిసిందే. తండ్రి రాసిన నాటకమే గోపీచంద్ రాసిన తొలి రచనకు ప్రేరణయింది. ఆ తర్వాత గోపీచంద్ జీవితాన్ని మనం చూస్తే మార్క్సిజం ప్రభావం కనిపిస్తుంది. తర్వాత ఎంఎన్ రాయ్ గారి రాయిజం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా సామాజిక సిద్ధాంతాలు, ప్రముఖ వ్యక్తుల ప్రభావం గోపీచంద్ జీవితం పైన, సాహిత్యం పైన కూడా చాలా స్పష్టం. అయితే ఈ ప్రభావాలన్నిటి భారంలో ఆయన నలిగిపోలేదు, ఆయన వ్యక్తిత్వం కుంచుకుపోలేదు. వాటి నుంచి మజ్జిగ చిలికి వెన్ను తీసినట్టు ఆయన తన జీవిత తత్వాన్ని వెలికి తీయగలిగారు. గోపీచంద్ ప్రధానంగా 3 ప్రక్రియల్లో అగ్రేసరుడని చెప్పొచ్చు: కథ, నవల, వ్యాసం. అయితే ఈ సాహిత్య జీవితాన్ని పరిచయం చేసుకునే ముందు ఆయన సినీ జీవితాన్ని గురించి కూడా కొంత తెలుసుకోవాలి. నిజానికి గోపీచంద్ గురించి మాట్లాడడం అంటే చాలా రకాలుగా చాలా కష్టం. ఆయన ఒక్కొక్క నవల మీదే 2.5 గంటలు మాట్లాడగలిగినంత విషయం అందులో ఉంటుంది. దానిలోని మంచి చెడులను విశ్లేషించడానికి అందులో విషయం చాలా ఉంటుంది. అయితే ఈనాటి ఒక కార్యక్రమంలోనూ సినీ రచయితగా, దర్శకుడిగా, కథా నవల వ్యాస రచయితగా ఆయన గురించి స్థూలంగానైనా మనం తెలుసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సాహిత్యానికంటే ముందు సినీ రచయితగా ఆయన తన ప్రతిభను నిరూపించుకున్నాడనిపిస్తుంది. రచయితగా ఆయన సామర్థ్యం అప్పటికే మేధావులందరికీ కొద్దో గొప్ప తెలుసు. అంటే ఆయన కథానికలు రాయడం అప్పటికే ప్రారంభించాడు. అది చూసి గోడవల్లి రామబ్రహ్మం గారు తను నిర్మిస్తున్న రైతు బిడ్డ చిత్రానికి గోపీచందుని రచన, సహదర్శకత్వం ఈ రెండింటినీ నిర్వహించాలని కోరారు. ఈ చిత్రం విజయవంతం కావడంతో గోపీచంద్కు మంచి పేరు వచ్చింది. అది 1939 సంగతి. ఆ తర్వాత కొంతకాలం మళ్లీ ఆయన రచనా వ్యాసంగంలోనే, అంటే కథలు రాస్తూ ఉండిపోయారు. భార్యల్లోనే ఉంది, దేశం ఏమయ్యేట్టు అని 2 కథా సంకలనాలను కూడా ఈ కాలంలో ఆయన ప్రచురించాడు. తిరిగి మళ్లీ 1945 నుంచి 1953 వరకు చలనచిత్రాల్లోనే ప్రధానంగా ఆయన పనిచేశారు. 1945లో రామబ్రహ్మం గారి మాయాలోకం సినిమాకు రచయితగా, గృహప్రవేశం చిత్రానికి సంభాషణ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. రచయితగానే కాకుండా సినిమాల్లో దర్శకుడిగా కూడా గోపీచంద్ జానికి మంచి గౌరవాన్ని సంపాదించుకున్నారు. 1950లో లక్ష్మమ్మ కథ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించి ఒక రకంగా సంచలనం సృష్టించారు. సంచలనం ఎందుకంటే అదే సమయంలో ఘంటసాల బలరామయ్య నిర్మించిన శ్రీలక్ష్మమ్మ చిత్రం కూడా గోపీచంద్ చిత్రంతో పాటు విడుదలైంది. అయితే గోపీచంద్ చిత్రానికే ఉత్తమ కళాఖండంగా పేరు వచ్చింది. ఆ తర్వాత పేరంటాలు, ప్రియురాలు ఇలాంటి చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. పేరంటాలు చిత్రంలో ఓ రాజా, మోహన్ రాజా లాంటి పాటలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రియురాలు చిత్రంతోనే నటుడు జగ్గయ్యను ఆయన సినిమాలకు పరిచయం కూడా చేశారు. ఇలా కొన్నేళ్లు సినిమా రంగంలో ఉన్నా నిజానికి గోపీచంద్కు ఆ వాతావరణం అంత సంతృప్తినివ్వలేదు. అక్కడ ఆర్థికమే అన్నిటినీ నడిపించడం, ఇతర విలువలకు ప్రాధాన్యం, గౌరవం ఆశించినంతగా లేకపోవడం ఆయన్ని కలవరపరిచింది. ఈ అసంతృప్తి, మానవ విలువల పట్ల ఆయనకున్న నిబద్ధత బహుశా ఇదే కాలంలో, అంటే 1946లో అసమర్థుని జీవయాత్ర అన్న ఆయన మ్యాగ్నమ్ ఓపస్ నవలను రచించడానికి ప్రేరణ కలిగించి ఉంటాయి. అయినా పూర్తిగా సినీ రంగాన్ని వదిలేయకుండా 1960 కలిమిలేములు, చదువుకున్న అమ్మాయిలు ఈ చిత్రాలకు సంభాషణలు కూడా గోపిచంద్ రాశారు. గోపిచంద్ సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం అంటే ఆయన జీవితంలో ఆలోచనల్లో వచ్చిన క్రమ పరిణామాన్ని అర్థం చేసుకోవడమే. ఇంతకుముందే చెప్పినట్లు ఆయన మీద అనేక ప్రభావాలున్నాయి. వాటన్నిటినీ తనలో జీర్ణింప చేసుకుని కథలు, నవలల రూపంలో తిరిగి ప్రపంచానికి ఆయన అందించారు. అందుకే అతని కథలు, నవలలు కేవలం కాలక్షేప రచనలుగా మిగిలిపోలేదు. జీవిత తత్వాన్ని గురించి ఎప్పటికప్పుడు నూతన వ్యాఖ్యానాలు చేయడానికి తన సృజనాత్మక సాహిత్యం ద్వారా ఆయన ప్రయత్నించారు. ఆయన ఎక్కువ కాలం చేసింది ప్రభుత్వోద్యోగం, సమాచార శాఖలో పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రయోక్తగా చేరి గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ రోజుల్లోనే ఆయన నాటిక రచన కూడా, అంటే రేడియో కోసం నాటికలు రాయడం ప్రారంభమైంది. తండ్రి రామస్వామి చౌదరి నుంచి సంప్రదాయ నిరసనాన్ని, హేతువాద దృష్టిని ఆయన అలవరుచుకున్నారు. కానీ తండ్రిగారు ప్రారంభించిన బ్రాహ్మణేతర ఉద్యమంతో పూర్తిగా మమేకం కాలేదనిపిస్తుంది. బ్రాహ్మణ వ్యతిరేకతతో ఏర్పడిన జస్టిస్ పార్టీలో ఒక అగ్రకులంతో మరో అగ్రకులం పోటీ పడ్డమే గాని ఇంతకు దిగువ కులాల సంగతి పట్టించుకున్న వైనమేమీ కనిపించదు అని ఆయన విమర్శించారు కూడా. ఆ తర్వాత ఆ కాలం నాటి యువకులందరిలాగానే మార్క్సిస్ట్ భావజాలం ప్రభావానికి గురయ్యారు. దీనివల్ల శ్రామిక జీవనం గురించి, పేదల గురించి, భౌతికవాదం గురించి అవగాహన పెరిగింది. ఆయన కథల్లో ఈ క్రమ పరిణామం అంతా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కార్యశూరుడు లాంటి కథలో శ్రామికోద్యమం పట్ల అభిమానం చాలా స్పష్టం. అయితే క్రమంగా మార్క్సిజంలో వ్యక్తి గౌరవం, వ్యక్తి స్వేచ్ఛ లేవు అని గ్రహించి రాయిస్టుగా మారారు. అంటే మార్క్సిజంలోని లోపాలను గుర్తించి దాని నుంచి వేరుపడి ఎంఎన్ రాయ్ గారు ప్రారంభించిన నవ్య మానవవాదం గోపీచంద్ను విశేషంగా ఆకర్షించింది. ఆ రోజుల్లో రాయ్ ఆలోచనలను విస్తృతంగా ప్రచారం చేసిన తెలుగు రచయితల్లో గోపీచంద్ ఒకరు. నిజానికి ఆయన రాయిస్టు అనే కథ కూడా రాశారు. ఆ మాటకొస్తే గోపీచంద్ నవలల్లో చాలా ముఖ్యమైనదైన అసమర్థుని జీవయాత్రలో కూడా రాయిస్ట్ ధోరణి మనకు కనిపిస్తుంది. గోపీచంద్ ఎటువంటి ప్రభావాలకు గురై వాటన్నింటిలో సాహిత్యంలో ఏ రకంగా పొందుపరిచాడు అని చెప్పుకుంటున్నప్పుడు చిట్ట చివరికి గోపీచందిజం అనేది ఒకటి ఏదైనా అని కనిపెట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రభావము ఎక్కువ కాలం పాటు అతన్ని అలాగే కట్టిపడి వేయలేదు, అతన్ని దాసానుదాసుండి చేయలేదు. ఆయా భావ భౌతిక సిద్ధాంతాల నుంచి తనకు నచ్చిన అంశాలను ఎన్నుకున్నప్పటికీ చివరికి వాటన్నిటికీ తనదైన విశ్లేషణ చేసుకోగలిగాడు గోపీచంద్. అతనికి ఇష్టానిష్టాలు కూడా చాలా ఎక్కువే అని మనకు తెలుస్తుంది. ఆ రోజుల్లో ఎక్కువ మంది రచయితలు కాల్పనిక వాదం ప్రభావాన్ని కలిగుండేవాళ్లు. అయితే గోపీచంద్కు మాత్రం కాల్పనిక వాదమన్నా భావకవిత్వమన్నా గిట్టేది కాదు. మనిషిని జీవితం నుంచి, సమాజం నుంచి ముడుచుకుపోయేటట్లు చేస్తుంది ఈ వాదం అని ఆయన ఆక్షేపణ. మన కవి అనే కథలో ఆ మాట రాస్తారు. ఒకవైపు యుద్ధం కమ్ముకు వస్తున్నా, బాంబుల మోత వినిపిస్తున్నా, ప్రేయసి గురించి కవిత్వం అల్లుకుంటూ కూర్చునే భావకవి ఇందులో కథానాయకుడు. అలాగే కార్యశూరుడు కథలో భావకవి శిశిర్ కుమార్ బాబు పట్ల తన భార్యకున్న ప్రేమని ఒక విప్లవ కార్యకర్త ఎలా పోగొట్టాడు అన్నది ఇతివృత్తం. కథానాయిక తిలకం వివాహమయ్యాక కూడా తను ప్రేమించిన భావకవిని మరిచిపోలేకపోతుంది. అలాంటి సమయంలో ఒకసారి అతను వాళ్ళింటికి వస్తే భర్త 4 రోజుల పాటు వాళ్ళిద్దరినీ ఏకాంతంగా వదిలేసి వేరే ఊరికి వెళ్తాడు. అతను తిరిగి వచ్చేసరికి భార్యకు ఆ భావకవి మీద అప్పటికే మొహం మొత్తి అతని మీద ప్రేమంతా పోయి ఉంటుంది. ఈ విధంగా భార్యలో తను కోరిన మార్పు రావడం కోసమే కావాలనే అతను వాళ్ళిద్దరికి ఏకాంతం కల్పించి కార్యశూరుడయ్యాడు అంటాడు గోపీచంద్. అలాగే పిత్రార్జితం ఆస్తి భావనను నిరసించే కథ సరే కానివ్వండి అనే కథ విప్లవ భావాలను అద్భుతంగా ఆవిష్కరించి దాన్ని సమర్థిస్తుంది. అలాగే ఆయన తన నవలల్లో గాని కథల్లో గాని కవులకు రచయితలకు కావాల్సింది ఆత్మాశ్రయ ధోరణి కాదని, సామాజిక బాధ్యత అని పదే పదే గుర్తు చేస్తుంటారు.